రోమిలకు రాసిన పత్రిక, రోమిలకు రాసిన పత్రిక 7:24 మనం చదవాలి. అయ్యో నేనెంత దౌర్భాగ్యుడను, ఇట్టి మరణమునకు లోనకు శరీరం నుండి నన్నెవడు విడిపించును? జైల్లో ఉన్న ఖైదీ విడుదల కొరకు మొరపెట్టినట్లుగా పౌలు భక్తుడు విడుదల కొరకు మొరపెడతా ఉన్నాడు. ఆయన్ని అపొస్తల కార్యాల గ్రంథం 16:16 పౌలు శీలను చెరసాలలో వేసినట్లుగా, చెరసాలలో అర్ధరాత్రి వారు ప్రార్థన చేసినట్లుగా మనం చూడగలం. అట్లాగే కొరింథీయులకు రాసిన 2:11 ఒక మాటగా రాయబడింది. కొరింథీయులకు రాసిన 2:11 ఆయన తన సేవా జీవితం కోసం మాట్లాడుతూ 23 ఇలాగ అన్నాడు, మరి అనేక పర్యాయములు చెరసాలలో ఉంటిని, అనేక పర్యాయాలు నేను చెరసాలలో సువార్త కొరకు ఉంటిని అన్నాడు. నేను సువార్త కొరకు ఖైదీగా ఉన్నాను, సువార్త కొరకు బంధించబడ్డాను అని పౌలు చెప్పటం అపొస్తల కార్యాల గ్రంథంలో ఆయన బంధించి విచారణకు తీసుకెళ్తున్న సందర్భాల్లో కూడా మనం చదవగలం. ఎన్నడూ పౌలు భక్తుడు నేను చెరలో నుంచి బయటకు రావాలి, ఖైదు నుంచి బయటకు రావాలి, సంఖ్యల నుంచి బయటకు రావాలి అని ప్రార్థన చేయటం చూడం కాని, ఆయన దమస్కు మార్గంలో ప్రభు యొక్క దర్శనాన్ని పొందుకున్నవాడు. అప్పుడు దాకా ఆయన దోషకుడు, హింసకుడు, హానికరుడు, యేసుక్రీస్తు ప్రభువుకి సంఘానికి వ్యతిరేకంగా పనిచేసిన వాడు. ఆయన మనోనేత్ర వెలిగించబడ్డే ఆయన మనోనేత్ర వెలిగించబడ్డ తర్వాత భౌతికమైన చెరసాల కొరకు కాని, భౌతికమైన సంఖ్యల కోసం కాని, బంధకాల కోసం కాని ఆయన వేడుకోవటం లేదు, కానీ ఆత్మీయమైన బంధకాల కొరకు, ఆత్మీయమైన సంఖ్యల కొరకు ఆయన ఆయన ఆ కేకలు పెడుతున్నట్లుగా మనం రోమపత్రిక 7:7 చదువుతున్నాం. రోమపత్రిక 7:7 ఆత్మీయమైన బంధకాల కొరకు ఆయన మొరపెడుతున్నట్లుగా మనం చదవగలం. అట్లాగే కొరింథీయులకు రాసిన 2:4 ఆయన ఇలా అంటాడు, 16:16 కావున మేము అధైర్యపడము, మా బాహ్య పురుషుడు కృషించుచున్నాను, ఆంతర్య పురుషుడు దినదినము నూతన పరచబడుచున్నాడు. ఆయన భౌతికంగా ఎట్లా ఉన్నారు అన్న దాని మీద పట్టించుకోవట్లేదు, ఆయన అంతరంగ పురుషుని కొరకు ఎక్కువ శ్రద్ధ చూపించమని బోధిస్తా అన్నాడు. 17, మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటిని నిదానించి చూచుచున్నాము, మేము దృశ్య లోకాన్ని కాదు అదృశ్య లోకాన్ని చూస్తున్నాము, చూడడం కాదు పరిశీలిస్తున్నాము, నిదానించి చూస్తున్నాము అంటున్నాడు. 18, గనక క్షణమాత్రముండు మా చులకని శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమాభారమును కలగచేయుచున్నది. కాబట్టి శ్రమ మహిమకు కారణమవుతుంది, శ్రమ బహుమానానికి కారణమవుతుంది అని మాట్లాడుతూ చివరి కంక్లూడింగ్ ఇలా అంటాడు. 50, అనగా దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యములు. దృశ్యమైన లోకం అశాశ్వతం, అదృశ్య లోకం పరలోకం శాశ్వతం, అదృశ్య లోకం నరకం శాశ్వతం. దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యములు అని మాట్లాడుతూ ఉన్నాడు. కావున ప్రభునంద ప్రియులరా, మనం శరీరంలో ఉన్నాం, మనం భూమి మీద ఉన్నాం, మనం లోకంలో ఉన్నాం, లోకస్తుల మధ్య ఉన్నాం. లోకం యొక్క ప్రాధాన్యతలు, లోకం యొక్క పరుగు ఒక రీతిగా ఉంది. సాధారణంగా ఏమనుకుంటున్నారంటే, యేసుక్రీస్తు ప్రభు మమ్మను ఈ లోకంలో దీవిస్తాడు, ఈ లోకంలో హెచ్చిస్తాడు అన్నట్టుగా మనం భావిస్తాము. కానీ యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలో మనల్ని గెలిపిస్తాడు, ఈ లోకంలో మనల్ని బలపరుస్తాడు, ఈ లోకంలో మనకి పోరాటం నేర్పిస్తాడు, ఎదురెదుడు నేర్పిస్తాడు. లోకంలో ఉన్న లోకస్తుల వలె కాక ప్రత్యేకంగా జీవించడం నేర్పిస్తాడు. ఆయన మనం లోకం నుంచి తీసుకుపోవట్లేదు, లోకానికి జ్యోతిగా, లోకానికి ఉప్పుగా, లోకానికి పాఠముగా, లోకానికి ఒక పత్రికగా మనం చూపించాలనుకుంటున్నాడు. కావున ప్రియులరా, నేను ఈ ప్రత్యేకమైన జైలు శాఖ సహవాసాన్ని ఈ అకేషన్ కాబట్టి భౌతికమైన చెరసాల, భౌతికమైన బంధకాలు అందులోకి ఎవరు వెళ్లారు అని వెళ్ళాలి అనుకోరు. కానీ కొందరే, చాలా మంది దానికి బాధ్యులు, మేము కూడా, పోలీస్ డిపార్ట్మెంట్ కూడా, చాలా మంది ఖైదీలు బయట ఉన్నారు, కొందరే లోపల ఉన్నారు. బయట ఉన్న వాళ్ళు చాలా స్వేచ్ఛగా ఉన్నాం అనుకుంటున్నారు, లోపల ఉన్న వాళ్ళు బందీలు అనుకుంటున్నారు. కానీ దేవుని వాక్యం ఏమంటుందంటే ప్రతి ఒక్కరూ బందీఖానాలో ఉన్నారు, ప్రతి ఒక్కరూ చెరసాలలో ఉన్నారు, ప్రతి ఒక్కరూ దాస్యంలో ఉన్నారు. కాబట్టి మనం ఈ వాక్యపు వెలుగులో, నేను ఈ మాట మళ్ళా జ్ఞాపకం చేస్తున్నాను, ఈ జైలు శాఖ సహవాసాన్ని ప్రారంభించడం వెనకాల ఉద్దేశం జైల్లో ఉన్న ఖైదీలను రక్షించాలి అన్న ఉద్దేశం కాదు. పోలీస్ డిపార్ట్మెంట్ లో పోలీసుల మధ్య ఈ పరిచర్య ప్రారంభించడం వెనకాల ఉద్దేశం బయటవారిని రక్షించాలని కాదు, మనమే తగలబడిపోతూ మరొకరికి ఎట్లా సహాయం చేయగలుగుతాం, మనమే మునిగిపోతూ మరొకరిని ఎట్లా మనం నీళ్ళలోంచి బయటకు లాక్కోరాగలుగుతాం, మనమే నశించిపోతూ మరొకరిని ఎలాగా రక్షించగలుగుతాము. ముందు మనం బలపడాలి, మనం దేవుడితో సహవాసంలోకి రావాలి, మనం జీవంలో ఉండాలి. అప్పుడు మన జీవితం చీకట్లో ఉన్న వారికి వెలుగు, మరణంలో ఉన్న వారికి జీవం. కాబట్టి ఎక్స్క్లూజివ్లీ మనం అంటే మీరు చేయొచ్చు, కానీ ఉద్యోగస్తుల మధ్య ఈ మత ప్రచారం, మత మార్పిడి, ఇవన్నీ అభియోగాలు ఉన్నాయి. యాజ్ ఆఫ్ నౌ ఎస్ఎఫ్జే సహవాసముగా ఇవాంజలిజాన్ని ప్రోత్సహించదు. ఇవాంజలిజం అవసరం లేదు అని చెప్పట్లా, ఉద్యోగస్తులు ఇవాంజలిజం వైపుగా వెళ్తే అలిగేషన్ వస్తుంది, కాండక్ట్ రూల్స్ కు వైలేషన్ కాబట్టి దాని వైపుగా వెళ్ళాం. వ్యక్తిగత సువార్త దగ్గర ఎవరో మనల్ని ఆపేది లేదు. వ్యక్తిగతంగా ప్రార్థన చేయడం, వ్యక్తిగతంగా కలుసుకోవడం, పోలీస్ స్టేషన్కు వచ్చిన బాధితులకు సహాయం చేయడం, జైల్లో ఉన్న ఖైదీలకి ఆదరణ ఇవ్వటం, అవన్నీ ఆ ప్రభు మెచ్చే కార్యాలు. కానీ ప్రార్థన చేయాల్సింది చెరసాల నాయకుడు యొక్క రక్షణ. అపొస్తల కార్యాల గ్రంథం 16వ అధ్యాయంలో ఫిలిప్పి జైలు రక్షణ పొందాడు, ఆయన కుటుంబం అంతా రక్షణ పొందింది. ఆయన బాధించేవాడు, ఆ తర్వాత గాయాలు కలిగేవాడుగా మనం అక్కడ చూడగలుగుతాం. ప్రధానంగా నేను జ్ఞాపకం చేసే మాట, మనందరం జైల్లో ఉన్నాము, మనమందరము చెరలో ఉన్నాము, మనమందరం కూడా ఈ బంధకాల నుంచి ముందు బయటకు రావాలి. జైల్లో ఉంటే ఎంత ఇబ్బందిగా ఉంటుందో, ఎలా జీవితం హరించిపోతుందో, ఈ జైల్లోంచి మనం బయటకు రావాల్సిన అవసరం ఎంతో ఉందని వాక్యం ద్వారా జ్ఞాపకం చేయడానికి ఇష్టపడతా ఉన్నాను. రెండు మాటలు, రోమిలకు రాసిన పత్రిక ఏడవ అధ్యాయము 24వ వచనంలో, అయ్యో నేనెంత దౌర్భాగ్యుడను, ఇట్టి మరణమునకు లోనగు శరీరము నుండి నన్నెవడు విడిపించును. ఆయన విడుదల కొరకు ప్రార్థన చేస్తున్నాడు. ఏం జరుగుతుంది? పైవచనాలు మనం చదువుకున్న వాక్య భాగంలో 15వ వచనం చదువుకుంటూ వస్తే పౌలు ఒకటి అనుకుంటున్నాడు, మరొకటి చేస్తున్నాడు. ఆయన అనుకున్నది చేయలేకపోతున్నాడు, వద్దు అనుకున్నది చేయడానికి ప్రేరేపించబడుతున్నాడు. ఆయన్ని వెనక్కి లాగుతా ఉన్న నియమం ఒకటి ఉంది, ఆయన్ని వెనక్కి గుంజుతున్న ఒక నియమం ఒకటి ఉంది, ఆయన పట్టి బంధిస్తున్న ఒక నియమం ఒకటి ఉంది. 23వ వచనం, వేరొక నియమం నా అవయవాల్లో ఉన్నట్టు నాకు కనబడుచున్నది, అది నా మనస్సునందున్న ధర్మశాస్త్రంతో పోరాడుచు నా అవయవములో ఉన్న పాప నియమమునకు నన్ను చెరపట్టి లోపరుచుకొనుచున్నది. నా లోపడ ఉన్న ఆ చెర, నా లోపడ ఉన్న ఆ పాపం, పాప నియమం నన్ను వదిలిపెట్టడం లేదు, నన్ను బంధిస్తుంది, బంధించి అట్టి పెట్టింది, నాకు విడుదల కావాలని చెప్పి గొప్ప కేక వేయటం 7:24 చదువుతున్నాం. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో ఆయన మరొక విడుదల కొరకు ప్రార్థన చేస్తున్నాడు, మరొక విడుదల కొరకు మాట్లాడుతున్నాడు. ఏంటి ఆ విడుదల అంటే, రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 23వ వచనం. అంతేకాదు, ఆత్మ యొక్క ప్రథమ ఫలము నొందిన మనము కూడా దత్తపుత్రత్వము కొరకు, అనగా మన దేహము యొక్క విమోచనము కొరకు కనిపెట్టుచు మనలో మనము మూలుగుచున్నాము. పాప నియమము నుంచి ఆయన విడుదల కొరకు 7వ అధ్యాయంలో ప్రార్థన చేశాడు. 8వ అధ్యాయంలో శరీరం నుంచి ఆత్మకు విడుదల కొరకు ఆయన మూలుగుతున్నట్లుగా మాట్లాడుతున్నాడు. ఆయనే కాదు, 20-21 వచనాలు చదివితే, ఏలయనగా సృష్టి నాశనమునకు లోనైన దాస్యంలో నుండి విడిపింపబడి, సృష్టి కూడా ఒక దాస్యంలో ఒక సంఖ్యలలో ఉంది, అందులో నుంచి విడిపింపబడి దేవుని పిల్లలు పొందబోగు మహిమ గల స్వాతంత్రం పొందుదునను నిరీక్షణ కలదై. మహిమ కలిగిన స్వాతంత్రం, స్వాతంత్రం కొరకు, మహిమ కలిగిన స్వాతంత్రం కొరకు సృష్టి అంతా ఆ నిరీక్షణ కలదై, స్వేచ్ఛగా కాక దాని లోపరిచిన వాడి మూలముగా వ్యర్థపరచబడెను సృష్టి యావత్తు ఇది వరకు ఏకగ్రీవంగా మూలుగుచ్చు ప్రసవ వేదన పడుచున్నదని ఎరుగుదుము. మనం కూడా మూలుగుతున్నాము. దేని కొరకు అంటే, మన దేహము యొక్క విమోచన కొరకు మూలుగుతున్నాము. ప్రభు మనకి వాక్యం అర్థం అవడానికి సహాయం చేయాలి. నేను జ్ఞాపకం చేస్తున్న మాట ఏంటంటే, ఆరోగ్యంగా ఉండటం కొరకు కాదు ఈ సహవాసం, ఆస్తులు సంపాదించుకోవడం కోసం కూడా కాదు ఈ సహవాసం. మనం అసలైన స్వాతంత్రం, మహిమ కలిగిన స్వాతంత్రం, కోల్పోయిన పూర్వ వైభవాన్ని తిరిగి సంపాదించుకునే స్వాతంత్రం. మన చరిత్ర ఇలా లేదు. బైబిల్ గ్రంథంలో ఆదికాండం 1వ అధ్యాయం చదవడం ప్రారంభిస్తే మన డిజైన్ ఎంత ఆశ్చర్యం అంటే, దేవుడు ప్లాన్ చేశాడు మన కొరకు. ఏమని? నా పోలుకలో నా స్వరూపమందు నరులను చేయాలి, మన స్వరూపమందు మన పోలుకు చొప్పున నరులను చేయాలి అన్నది, అది గాడ్స్ ప్లాన్ గా మనం చూస్తాం. దేవుడు ఎలాంటి అథారిటీ కలిగి ఉన్నాడో, ఆయన ఎవరి కింద పనిచేయట్లా, ఆయన స్వయంభవుడు, ఆయన మహారాజు, ఆయన ఏలిక, ఆయన పాలకుడు. ఆ దేవుడు మానవుని చేయాలనుకున్నప్పుడు నాకొక పనోడు కావాలి అనుకోలేదు, నా ప్రతిరూపంలో మరొకడు కావాలి అనుకున్నాడు. ఆదికాండం 1వ అధ్యాయము 26వ వచనం, దేవుడు మన స్వరూపమందు మన పోలుకు చొప్పున నరులను చేయుదము. పోలిక స్వరూపం, నా ప్రతిరూపంగా చేయాలి అని దేవుడు అనుకున్నాడు. రూపమే కాదు, దానికి తగ్గ హోదా, దానికి తగ్గ అథారిటీ ఆయన ఇవ్వడం చూస్తాం. వారు సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, పశువులను, సమస్త భూమిని, భూమి మీద ప్రాకు ప్రతి జంతువును ఏలుదురుగాక అని పలికెను. ఏలికలు, రూలర్స్ అని మాట్లాడుతున్నాడు ఆయన. దేవుడు ఆయన పరిపాలకుడు, ఆయన ఏలిక. మానవుడు దేవుని రూపాన్ని సంతరించుకొని దేవుని సృష్టి మీద ఏలికగా నియమించబడ్డట్టుగా, ఆ ఉద్దేశంతో సృజించబడ్డట్టుగా వాక్యంలో మనం చూస్తున్నాం. 28వ వచనంలో దైవాశీర్వాదం ఇలా ఉంది, దేవుడు వారిని ఆశీర్వదించను, ఎట్లనగా మీరు ఫలించండి, అభివృద్ధి పొందండి, విస్తరించి భూమిని నిండించి దాన్ని లోపరుచుకునుడి, సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పెను. లోపరుచుకోండి ఏలండి. అది మన డిజైన్. అలా దేవుడు మనల్ని రూపించుకున్నాడు. అన్నట్టుగానే మొదటి అధ్యాయంలో అద్భుతమైన సృష్టి, ఆ సృష్టి అంతటిని కూడా మానవుని పాదాల కింద పెట్టినట్లుగా, ఆ అధ్యాయంలో ఆ వచనాల్లో మనం చూస్తున్నాం. ప్రతిదాన్ని లోపరుచుకోండి. రెండవ అధ్యాయంలో దేవునితో అన్యోన్య సహవాసం. ప్రతి చల్లపూట దేవుడు వారితో మాట్లాడుతున్నాడు, వారి దగ్గరికి దిగొస్తున్నాడు, వారు దేవునితో సంచరిస్తున్నారు, దేవునితో సహవాసం కలిగి ఉన్నారు, వారు అధికారం కలిగి ఉన్నారు, వారు దేవుని రూపాన్ని కలిగి ఉన్నారు, వారు దేవునితో సహవాసం కలిగి ఉన్నారు. ఇంకేం కావాలి? తిండి కొరకు బెంగలేదు, బట్ట కోసం బెంగలేదు, ఎట్లా బ్రతకాలి అని ఆకలి బాధలు లేవు. అందుకే ఆదికాండం 2వ అధ్యాయంలో ఈరోజు మనం తినకపోతే మనం బ్రతకలేం, ఖచ్చితంగా బ్రతకాలంటే తినాలి. కాబట్టి కోటి విద్యలు కూటి కొరకే. ఇప్పుడు మనల్ని మన శరీరం లోపరుచుకుంది, మన శరీరాన్ని పోషించడానికి మన సాయశక్తిలా కష్టపడుతున్నాం, మన శరీరానికి మన కంట్రోల్లోకి వెళ్ళిపోయాం, మన శరీరం మనల్ని కంట్రోల్లో తీసేసుకుంది. అంతకుముందు దేవుడు అలా డిజైన్ చేయలేదు మనల్ని. మనం మన శరీరం మీద కూడా తత్తనం కలిగిన వారు, మనం అన్నిటి మీద అధికారం కలిగిన వారు. ఒక మాట ఇలా రాయబడింది, ఆదికాండం రెండవ అధ్యాయము 16వచనం, దేవుడైన యెహోవా, ఈ తోటలో ఉన్న ప్రతి వృక్ష ఫలమును నువ్వు నిరభ్యంతరంగా తినవచ్చు. తినాలి కాదు, తినకపోతే ఎట్లా కాదు, అది తినడం కూడా ఆ టేస్ట్ కూడా అదొక రకంగా ఎంజాయ్మెంట్ కాబట్టి తినవచ్చు. రకరకాల ఆహార పదార్థాలు నువ్వు దేనన్నా టేస్ట్ చేయొచ్చు. కానీ మనం 3వ అధ్యాయంలో ఎలాంటి మాటలు చదువుతున్నామంటే, తినవచ్చు కాదు. 3వ అధ్యాయం 18వచనం, 3వ అధ్యాయం 17వచనం, ఆయన ఆదాముతో, నీవు నీ భార్య మాట విని తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలాలు తింటివి కనుక నీ నిమిత్తము నేల శపించబడి ఉన్నది, ప్రయాసముతోనే నీవు బ్రతుకు తినాలనియో దాని పంట తిందువు. అది ముండ్ల తుప్పలను గచ్చ పొదలను నీకు మొలిపించును, పొలములోని పంట తిందువు. నీవు నేలకు తిరిగి చేరు వరకు నీ ముఖపు చెమట కార్చి ఆహారం తిందువు. రెక్కాడితే తప్ప డొక్కాడదు, చెమట చుక్కలు చిందించకుండా 4 మెతులు కడుపులోకి వెళ్ళవు. ఈ ఫిలాసఫీ అంతర్గత కారణం ఏంటంటే, మధ్యలో వాడు ఎంటర్ అయ్యాడు. 3వ అధ్యాయం ప్రారంభ వచనంలో సర్పం వాడు ప్రవేశించాడు. కాబట్టి ప్రిల్లరా, మనం ఈరోజు పోగొట్టుకున్న పూర్వ వైభవాన్ని, పోగొట్టుకున్న మహిమను, ఏ అవిధేయత మనం పతనానికి కారణమైందో, ఏ పాపం మన పతనానికి కారణమైందో, ఏ పాపం మరణాన్ని కొనితెచ్చిందో, ఆ పాపానికి పరిహారం, ఆ పాపానికి విరుగుడు, ఆ పాపశాపం నుంచి విమోచన, దానంతటి కొరకు దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. కాడు పౌలు భక్తుని యొక్క ప్రార్థన ఏంటంటే, నా కడుపు నిండాలి దేవా, 3 పూట ఏ పూట తక్కువ కాకుండా సమృద్ధి అయిన ఆహారం, నా గిన్నె పొంగి పొర్లి అనుభవం. కొత్త నిబంధన భక్తులు అలా లేరు. పాత నిబంధన భక్తులు వాళ్ళు సత్యం అంత స్పష్టంగా చూడలేని పరిస్థితిలో మాట్లాడొచ్చు కాక, కొత్త నిబంధన భక్తులు అలా లేరు. యేసుక్రీస్తు ప్రభు ఆకలి దప్పుల కోసం మాట్లాడుతూ పాజిటివ్ గా మాట్లాడాడు, నీతి నిమిత్తం ఆకలి దప్పులు గలవారు ధన్యులు, ఇప్పుడు ఆకలి కొనుచున్న మీరు ధన్యులు, తృప్తిపరచబడతారు. కాబట్టి బతకడం కొరకు ఏదో ఒకటి చేయాలి, బతకడం కొరకు ఏం చేసినా తప్పు లేదు. విమోచించబడ్డవారు మనం, అబద్ధాన్ని సత్యాన్ని ఎరిగిన వారు మనం, ఏది సత్యము ఏది నిత్యము ఏది అనిత్యము ఎరిగిన వారు, దేవుని వాక్యాన్ని ఎరిగిన వారు. అందుకొరకు నేను మీ గమనాన్ని తీసుకొచ్చే మాట ఏంటంటే, ఈ అనుదిన సహవాసం ద్వారా నెమ్మదిగా ఉంటాం, ఆనందంగా ఉంటాం, శోధనలన్నింటినీ జయిస్తాము, ఉద్యోగంలో కూడా ప్రశాంతంగా ఉంటాం. కొంతవరకు నిజమే కాని మనం మూలానికి మందు కనుకుంటాం, మనం శాశ్వతమైన పరిష్కారాన్ని సంపాదించుకుంటాం. మనం మన ప్రభువును కలుసుకోవడానికి సిద్ధపడతాం. మనం ఆత్మ, దేహము, ప్రాణాలని సిద్ధపరచుకుంటాం. మనం మన కుటుంబాన్ని రక్షించుకుంటాం. మనం ఏ డిపార్ట్మెంట్ మనకి జీతం ఇస్తా ఉందో, ఏ డిపార్ట్మెంట్ ఉప్పు తింటున్నామో, ఆ డిపార్ట్మెంట్ కు జ్యోతుల్లా ఉంటాం. ఆ డిపార్ట్మెంట్ కి అమృతాన్ని ఇచ్చే పాత్రలా ఉంటాం. దేవుడు దాని కొరకు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. అందుకే యాదికాన 3:15 దేవుని యొక్క వాగ్దానం ఎక్కడ పతనం ప్రారంభమైందో అక్కడే పరిష్కారాన్ని ఆయన మాట్లాడాడు. అక్కడే పాప పరిహారిగా ప్రభువుని వాగ్దానం చేశాడు. మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానముకు వైరం కలగజేసేదను. అది పుట్టినోట్లో ఆయన నిన్ను తల మీద కొట్టును, నీవు దాన్ని మడిమ మీద కొట్టుదు అని చెప్పెను. అప్పటి నుంచి వెలుగు చీకట్లకు పోరాటం, అప్పటి నుంచి దేవుని రాజ్యానికి దెయ్యం రాజ్యానికి పోరాటం. దేవుని రాజ్యంలో సాతాను ప్రవేశించిన తర్వాత దేవుని ప్రతిరూపాలుగా చేయబడ్డ వారు సాతాన్ని పాదాల కింద చితకతొక్కాలి, సాతాన్ని జయించాలి. శత్రువు లేకుండా మనం ఎట్లాగా బలవంతులం అవుతాం? పరుగు లేకుండా మనం ఎట్లాగా స్టామినాను సంపాదించుకుంటాం? మనం కష్టపడకుండా మనమెట్లాగా ఆరోగ్యాన్ని సంపాదించుకుంటాం? స్ట్రెంగ్త్ అవ్వాలన్నా ఖచ్చితంగా విరోధం ఉండాలి. దేవుడు ఆయన పరలోకాన్ని నిత్య విశ్రాంతిగా మాట్లాడాడు, భూలోకాన్ని పోరాటం చేయాల్సిన యుద్ధభూమిగా మాట్లాడాడు. యుద్ధం ప్రారంభంలోనే ఆరంభమైంది. కాబట్టి ఆయన స్త్రీ సంతానం, ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచిన దేవుని రాజ్య బిడ్డలు మనం, సర్ప సంతానము, సాతాను చేత మోసగించబడ్డ లోకం, ఈ రెండు వాటి మధ్య వైరం, ఆ రెండు వాటి మధ్య వైరం అది మన మరణం వరకు ఉండేదే, ప్రభు రాకడ వరకు ఉండేదే. ఆ యుద్ధంలో, ఆ పోరాటంలో ఎలా గెలవాలి అన్నదానికి దేవుడు మనకిచ్చిన ఆయుధాలు సర్వాంగ కవచం, ప్రార్థనా జీవితం, సంఘ సహవాసం, వాక్యం, ఇవన్నీ ధరించుకొని మనం నిలబడాలి. ఆ పోరాటాన్ని మనం చూస్తున్నాం. కాబట్టి పౌరు భక్తుడు భౌతిక నేత్రాలకు ఎట్లా కనిపిస్తారంటే, ఏంటి ఈయన సుఖంగా లేడు కదా, అనేక సార్లు జైలుకు వచ్చాడు, అనేక సార్లు కొరడా దెబ్బలు తిన్నాడు, ఆకలి దప్పులతో ఉన్నాడు, ఏంటి దేవుడు ఇదికేం సహాయం చేశాడు అనిపిస్తాడు పౌలు భక్తిని చూస్తే. ఈ గ్రంథం మాట్లాడుతుంది పౌలు కంటి జబ్బుతో బాధపడ్డాడు, పౌలు ముళ్ళుతో బాధపడ్డాడు. ఏమీ దేవుడు ఏం చేశాడు పౌలుకి అంటే, అవును పౌలుని ఆ విశ్వాసంలో యోధుని చేశాడు, పోరాట వీరుని చేశాడు, సాతాను కోటను కూల్చే యోధుని చేశాడు, అనేక మంది శిష్యులను తయారు చేయడానికి, సంఘాన్ని కట్టడానికి వాడుకున్నాడు. ఆస్తులు అంతస్తులు పౌలు దగ్గర మనం చూడలేం, కానీ ఆయన యెరూషలేము మొదలుకొని ఇల్లూరికి వరకు సుమారు 3,400 కిలోమీటర్ల విస్తీర్ణంలో ఎన్ని సంఘాలు కట్టాడో, ఎంత మందికి సువార్త ప్రకటించాడో, ఎంత మంది శిష్యులు తయారు చేశాడో అపొస్తల కార్యాల గ్రంథంలోనూ పౌలు పత్రికలోనూ మనం చదవగలం. కావున పిల్లరా, నేను మీ గమనాన్ని తీసుకొచ్చే మాట ఏంటంటే, మనం రాజీ పడిపోయే పరిస్థితుల్లో నుంచి మనం ఎదిరేదే పరిస్థితిలోకి రావాలి. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి, లోకం బా చెప్పుకోవడానికి వినడానికి బాగుంటుంది. అందరూ బాగోలేరు, మనం కూడా బాగోలేం. అందరూ మోసగించబడుతున్నారు, మనం కూడా మోసంలో జీవిస్తా ఉన్నాం. దయగల దేవుడు మనం వెతకపోయినా ఆయనే మనకు ప్రత్యక్షమయ్యాడు, రోమిలకు రాసిన పత్రికలో నుంచే కొన్ని కీలకమైన విషయాలను ప్రస్తావించి నేను ముగింపులోకి వెళ్ళడానికి ఇష్టపడతా ఉన్నాను. రోమిలకు రాసిన పత్రిక 3:23 చదివితే, ఏ భేదం లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. 11 నీతిమంతుడు లేడు, ఒక్కడునూ లేడు, గ్రహించువాడెవడునూ లేడు, దేవుని వెతుకువాడునూ లేడు, అందరూ త్రోవ తప్పి ఏకముగా పనికిమాలిన వారేరి, మేలు చేయువాడు లేడు, ఒక్కడైననూ లేడు. అందరూ మోసగించబడ్డారు, అందరూ దేవుని గుణలక్షణాలు కోల్పోయారు, సాతాను స్వభావాన్ని పునుగు తెచ్చుకున్నారు, మహిమను కోల్పోయారు, మహిమను కోల్పోయారు. అందుకే ఈ సువార్తల్లో మనుషులను పట్టుకొని, ఆ శాస్త్రులు పరిశీలిని పట్టుకొని బాప్తిస్మిచ్చి యోహాను అనరాని మాట అనేశాడు. ఏమన్నాడు? సర్ప సంతానమా అనేశాడు. మీరు దెయ్యం పిల్లలు, మీరు పాము పిల్లలు అంటున్నాడు. మీరు దేవుని పిల్లలు కాదు, మీరు దేవుని పిల్లలు కాదు, సర్ప సంతానమా అంటున్నాడు ఆయన. మత్తయి సువార్త 3:7 పరిసయ్యుల్లోను సద్దూకయ్యుల్లోను అనేకులు బాప్తిసం పొందవచ్చుడు చూసి సర్ప సంతానమా, రాబో ఉగ్రతను తప్పించుకున్నటకు మీకు బుద్ధి చెప్పిన వాడేవడం. మనం దేవుని పిల్లలం అని మనం అంటున్నాము. మనం దేవుని పిల్లలమైతే దేవుని గుణలక్షణాలు, దేవుని కార్యాలు, దేవుని స్వభావం, దేవుని యొక్క ప్లాన్, దేవుని యొక్క చిత్తం, అవి కదా మనం చేయాలి, అవి కదా మనం చేయాలి. మొదటి యోహాను పత్రిక 2:16-17 మనం చదవగలుగుతున్న మాట, లోకంలో ఉన్నదంతా దేవుడే పెట్టాడు అనుకోవద్దు. లోకంలో ఉన్నదంతా 3 ప్రధాన విషయాలు మాట్లాడుతున్నాడు. శరీరాశ, నేత్రాశ, జీవపుడము. శరీర కోరికలు తీర్చుకోవాలని పరిగెడుతున్న లోకం, కంటికి నచ్చిందంతా సంపాదించుకోవాలని పరిగెడుతున్న లోకం, జీవపు డంబం, ప్రైడ్ ఆఫ్ లైఫ్. సాదాసీదాగా ఉండకూడదు, అసాధారణంగా ఉండాలి, ఎంతో పేరు, ఘనత, మెప్పు సంపాదించుకోవాలని చెప్పి గుర్తింపు కోసం ప్రాకులాడుతున్న లోకం. ఈ 3 దేవుని వలన పుట్టినవి కావు, అవి లోకాధికారి తీసుకొచ్చాడు. ఆదాము దగ్గర, అవ్వ దగ్గర వాడు దాన్నే ఆపరేట్ చేశాడు. శరీరాశ, నేత్రాశ, జీవపుడంబం, మీరు దేవతల వంటి వారైపోతారు. దేవుడు నన్ను ఎలా ఉంచాడో, ఎలా చేశాడో అలా ఉంటాను. కాదు 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 కాదు, దేవతల వంటి వారైపోతారు. కొన్ని దేవతలు అంటే అర్థం ఏంటంటే దేవుడైపోతారు మీరు, దేవుడైపోతారు మీరు. అది వాడు చేసిన మోసం. వాడు తినడం కోసం మాట్లాడుతున్నాడు. శరీరాశ, ఆ పండు ఆహారానికి మంచిది, అది ఆరోగ్యానికి మంచిది, అది తెలివినిచ్చేది, జ్ఞానం ఇచ్చేది, అది కన్నులకు రమ్యమైనది. వాడు ఆ 3 ఆపరేట్ చేస్తాడు. లోకం, బిజినెస్ ప్రపంచం ఆ 3 మీద పనిచేస్తుంది. లోకం ఆ 3 మీద పనిచేస్తుంది, శరీరం, నేత్రాశ, జీవపుడంబం. అంతే, ఆ 3 గతించిపోతాయి. మొదటి యోహాను పత్రిక 2:17 లోకము ధనాశ గతించిపోతాయి, గాని దేవుడు గతించిపోడు, దేవుని రాజ్యం గతించిపోదు, దేవుని చిత్తం గతించిపోదు. దేవుడి కొరకు, దేవుని చిత్తం చేయడం కోసం బ్రతికే ఏ ఒక్కరూ గతించిపోరు. లోకము ధనాశ గతించిపోను గాని దేవుని చిత్తమును జరిగించేవాడు నిరంతరము నిలుచును. దేవుడు అనంతకాలం జీవించేవాడు, మరణం లేదు ఆయనకి. ఆయన ప్రతిరూపాలుగా చేయబడ్డ మనకు, మనకు అన్నమాట దగ్గర శరీరం కాదు బాడీ. దేవుడు మనల్ని 2 భాగాలుగా చేశాడు. ఒకటి బాడీ, మట్టిలోంచి తీసుకొచ్చాడు. అది భూ సంబంధమైంది, అది మరలా మట్టిలో కలుస్తుంది, అది మన్నే తింటది, అది మన్ను తింటూనే బతుకుతుంది. 2 మహిమాత్మ, ఆయనలోంచి వచ్చింది, అది పరసంబంధమైనది, అది నిత్యము జీవించేది, అది మరణం లేనిది, అది ఆయనలోంచి వచ్చింది. మట్టి శరీరము మహిమాత్మ కలిస్తే మనిషి అయితే దేవుని వాక్యం అంతా కూడా మట్టి శరీరాన్ని ఎట్లా బాగు చేసుకోవాలో. కాదు 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 కాదు, నన్నెవడు ఇట్టి మరణానికి లోనగు శరీరం నుంచి విడిపించును, అది పౌలు యొక్క ఆర్తనాదం. మనం మన దేహం యొక్క విమోచనము కొరకు, దేహం యొక్క విమోచనం కొరకు కనిపెట్టుచు మూలుగుతున్నాము. పరలోకం మీద మనసు లేకపోతే, మహాదేవుడి మీద మనసు లేకపోతే, నా పౌరస్థితి పరలోకంలో ఉందన్న విషయం అర్థం కాకపోతే, నా ప్రభువు నన్ను ఎప్పుడు పిలిచినా సరే నేను ఆయన కలుసుకోవడానికి సిద్ధపడ్డ వధువు సంఘంలా ఉండాలి, బుద్ధిగల కన్యకలా ఉండాలి అనుకోకపోతే, ఆయన ఎప్పుడొస్తాడో నా వరుడని కనిపెట్టేవారుగా మనం ఉండలేకపోతే మోసగించబడ్డవారు, మనోనేత్ర గుడితనం కలగ చేయబడ్డవారు, సాతాను మోసాలు చిక్కుకుపోయిన వారు. కావున ప్రభునందు ప్రియులారా, పౌలు ఆయన మార్పు చెందిన తర్వాత అందరికీ భోజనం పెట్టాలి, పేదలందరినీ బాగా చూడాలి, రోగులందరికీ స్వస్థతలు చేయాలి, అవసరతలో ఉన్న వాళ్ళకి అందరికి అవసరతలు తీర్చాలి, అది కాదు ఆయన ఆయన పరితాపం, అది కాదు ఆయన పరితాపం, సువార్త ప్రకటించవలసిన భారం నా మీద మోపబడి ఉంది, అయ్యో నేను సువార్త ప్రకటించకపోతే నాకు శ్రమ. యేసు అసువార్త ప్రారంభం, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15:1-2 సువార్త ప్రారంభం ఏంటంటే, యేసు మరణాన్ని జయించాడు, లేఖనాల ప్రకారముగా మృతి పొందాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేచాడు. దెర్ ఈజ్ విక్టరీ ఓవర్ డెత్. మరణ భయం తొలగిపోయింది, మరణపు ముళ్ళు విరిగిపోయింది, మరణ బలం ఓడిపోయింది. ఆయన మరణం మీద జయాన్ని చూపించాడు. నా డిజైన్ అదే, ఎవరికీ చనిపోవడం లేదు, బతకాలని ఉంది. సత్యం ఏంటంటే అందరూ చనిపోతా ఉన్నారు, బతకడం ఎవరికి తెలియదు. యేసుక్రీస్తు ప్రభు లోకానికి వచ్చాడు, ఆయన ఇదే చెప్పాడు, మనుష్య కుమారుడు అప్పగించబడతాడు, మూడో దినాన్ని తిరిగి లేస్తాడు, తండ్రి సింహాసనం ముందు కూర్చుంటాడు. ఆయన చెప్పాడు, ఆయన చేశాడు. ఆ యేసుక్రీస్తు ప్రభు దగ్గరకు వచ్చాం, అయ్యో నన్నెవడు ఈ శరీరం నుంచి విడిపిస్తాడు, మనం ఈ దేహం యొక్క విమోచన కొరకు మూలుగుతున్నాం. వెరీ ద సొల్యూషన్, ఎట్లాగా మనం మోక్షంలోకి వెళ్ళేది, ఎట్లాగ మనము శరీర కోరికను జయించేది, ఎట్లాగ మనం మహిమా శరీరాన్ని సంపాదించుకునేది అన్నది ఆయన పరితాపం. అయితే పరిష్కారం కూడా ఆయన మాట్లాడుతున్నాడు. రోమీలకు రాసిన పత్రిక 7:24 ఆయన ఆర్తనాదం, అయ్యో నేనెంత దౌర్భాగ్యుడినో, ఎట్టి మరణమునకు లోనొక శరీరం నుంచి నన్ను ఎవడు విడిపించును. 25 సమాధానం, మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. దేవుడు నన్ను విడిపించాడు, దేవుడు నన్ను విమోచించాడు, అది యేసుక్రీస్తు ప్రభు ద్వారా చేశాడు. 8:1 కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షావిధి లేదు. యేసుక్రీస్తు ప్రభునందు నేను ఆ పెనాల్టీని, ఆయన నా పెనాల్టీ, నా పాపం యొక్క పెనాల్టీ అని కట్టేశాడు, నాకు శిక్షావిధి లేదు. దోషి పెనాల్టీ కట్టిన తర్వాత ఎట్లా దోషి అవుతాడు? నిర్దోషి విడుదలైపోతాడు, ఇంకా సంకెళ్ళలో ఉండడం. క్షమాపణ పొందిన తర్వాత నిర్దోషి, ఇంకెవరు ఆ నేరాన్ని ఆరోపించలేరు. ఏది ధర్మశాస్త్రం చేయలేకపోయిందో దాన్ని దేవుడు చేశాడు. 2 క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణాల నియమము నుంచి నన్ను విడిపించాను. పరిశుద్ధాత్మ దేవుడు ఆయన మనలో ఉంటాడు, మనతో ఉంటాడు. మీ దేహము దేవుని వలన అనుగ్రహించబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమే ఉన్నదని మీరు ఎరగాలి. మనంతటా మనం జీవించడం కాదు, మనం దేవుడితో కలిసి జీవించటం. మనంతటా మనము ఈ ప్రవాహానికి ఎదురెదడం కాదు, మనం దేవుడితో కలిసి ప్రయాణం చేయడం. ఆయన బలహీనలు బలపరుచు దేవుడు. ఆత్మ యొక్క నియమము పాప మరణాల నియమం నుంచి నన్ను విడిపించాను. పాపం మీద జయం, శరీరం మీద జయం, లోకాశల మీద జయం, భూమి మీద ఉన్న పరలోక రాజ్య సంబంధులుగా జీవించే జీవితం, అది మనకు వాగ్దానం చేయబడింది. నాకు తెలీదు మీరు ఎంతవరకు దీన్ని అర్థం చేసుకోగలుగుతా ఉన్నారో. గత 7 వాక్యం వింటున్నారు, మీకు అర్థమవుతుంది అని భావిస్తా ఉన్నాను. మీరు ఆ ట్రాక్ లో ఉన్నారని భావిస్తా ఉన్నాను. ప్రభు అర్థమవడానికి మనకు సహాయం చేయాలి. కావున ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వస్తే, అయ్యా నేను నమ్ముకుంటే ఎంత పెద్ద ఇల్లు ఇస్తావు అని అడిగితే తలదాచుకోవడం నాకే ఇల్లు లేదంటాడు ఆయన. నేను నమ్ముకుంటే ఎన్ని కోట్లు ఆస్తి ఇస్తావు అంటే పన్ను కట్టడానికి నా దగ్గర శక్తి లేదు అంటాడు ఆయన. మరి ఇంకెందుకయ్యా నేను నమ్ముకోవాలంటే, నేనే పునరుద్ధానం, నేనే జీవం, లోకం ఇచ్చేవి నేనేవను. మనం కోల్పోయిన మహిమను తిరిగి ఆ ప్రభు అనుగ్రహిస్తా ఉన్నాడు. మనం కోల్పోయిన దేవునితో బంధాన్ని ఆయన దేవునికి మానవులకు మధ్యవర్తిగా వచ్చి మనల్ని దేవునితో సమాధానపరుస్తున్నాడు. యేసుక్రీస్తు ప్రభునందు మనకే శిక్షావిధి లేదు. ఎంత గొప్ప దేవుడు, ఎంత గొప్ప దేవుడు. 8వ అధ్యాయంలో 2వ ప్రశ్న 23వ వచనం. అంతేకాదు, ఆత్మ యొక్క ప్రథమ ఫలం నొందిన మనము కూడా దత్తపుత్రత్వం కొరకు, అనగా మన దేహము యొక్క విమోచనము కొరకు కనిపెట్టుచు మనలో మనము మూలుగుచున్నాము. మనలో మనం మూలుగుచున్నాం. దేహము యొక్క విమోచనము కొరకు మనలో మనం మూలుగుచున్నాము. దేహం యొక్క విమోచన అన్న మాట దగ్గర దేవుని వాక్యం మనతో మాట్లాడుతున్నమాట. దేవుని వాక్యం మనతో మాట్లాడుతున్నమాట. ఈ దేహాన్ని విడిచిన తర్వాత ఎట్లా ఉంటాం, ఎక్కడ ఉంటాం? ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం మనం చదవాలి. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయము గొప్ప నిరీక్షణ కలిగించే మాటలు, మూలానికి పరిష్కారం చూపించే మాటలు. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయము 3వ వచనం. ఇదిగో దేవుని నివాసం మనుషులతో కూడా ఉంది. పరలోకమందున్న మా తండ్రి, అది కాదు మన భవిష్యత్తు ప్రార్థన. మనమే పరలోకంలో మన తండ్రితో ఉండబోతా ఉన్నాం. ఆయన మనకు తండ్రి అయితే, ఆయన మనకు యజమాని అయితే, ఆయన మనకు తల్లి అయితే మన జీవితం ఎట్లా ఉంటది? మనుషులతో దేవుని నివాసం, దేవుని గుడారంలో మనుషుల నివాసం. ఆయన వారితో కాపురముండును, వారు ఆయన ప్రజలై ఉందరు. దేవుడు తానే వారి దేవుడై ఉండి వారికి తోడై ఉండును. ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువు తుడిచివేయును. అండర్లైన్ చేద్దాం. మరణం ఇక ఉండదు, దుఃఖమైనను ఏడుపైనను వ్యాధినను ఇక ఉండదు, సమస్తము నూతనముగా ఆయన చేస్తా ఉన్నాడు. కావున ప్రియులరా, లోకంలో మనం చూస్తున్న చెరసాల, లోకంలో మనం చూస్తున్న ఖైదీ, ఆ ఖైదు అవి పెద్ద, అసలుకి తలంచుకుంటేనే ఆ కర్మ కాలిపోతే తప్ప జైలుకి వెళ్ళాం. వద్దు, ఆ బంధకాలు మనకొద్దు, ఆ జైలు మనకొద్దు, ఆ కారాగారం మనకొద్దు. అవును అవును, దేవుని వాక్యం మనతో మాట్లాడుతున్నమాట. లోపల మనం బంధించబడి ఉన్నాం, మనం ఖైదీ చేయబడి ఉన్నాం, మన పాపానికి బానిసలుగా ఉన్నాం. యోహాను సువార్త 8వ అధ్యాయంలో ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. యోహాను సువార్త 8వ అధ్యాయము 33వ వచనంలో ఆయన మాట్లాడుతున్నాడు. 34, అందుకు యేసు, పాపం చేయు ప్రతివాడు పాపమునకు దాసుడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. దాసుడు ఎల్లప్పుడు ఇంటిలో నివాసం చేయడు, కుమారుడు ఎల్లప్పుడు నివాసం చేయను. దాసుడుగా ఉండడానికి కాదు, కుమారులు ఉండడానికి. పాపానికి దాసులం కాదు, ప్రభువుకు దాసులం. దానమిచ్చిన ప్రభువుకు దాసులం. బ్రతికేది మన కోసం, మన శరీర సుఖాల కోసం, మన నేత్రాశ కోసం, మన జీవపుడంబం కోసం కాదు. మన కొరకు ప్రాణం పెట్టిన ప్రభు, మనల్ని భూమి మీదకి తీసుకొచ్చిన ప్రభు, మన కొరకు పరలోక రాజ్యాన్ని సిద్ధపరుస్తున్న ప్రభు కొరకు ఇక జీవించేవారు తమ కొరకు కాక ప్రభు కొరకే జీవించాలి. కావున పిల్లరా, పోలీస్ డిపార్ట్మెంట్ లో ఉన్న పరిస్థితులు ఏంటో ఎరుగుదరు. మేము ఖైదీలో, మేము బందీఖానాల్లో ఉన్నాం, వ్యసనాల్లో ఉన్నాం, పాపానికి బానిసలో. ప్రభు మమ్మల్ని విడిపించాడు. విడుదల పొందిన మేము మరలా వాటిలో చిక్కుకోవాలనుకోవట్లేదు. మరలా వాటిలో చిక్కుకోకుండా ఉండడానికి దైవాత్మని ఇచ్చాడు ఆయన, సంఘ సహవాసాన్ని ఇచ్చాడు, పరిశుద్ధ వాక్యాన్ని ఇచ్చాడు ఆయన. వాక్యం మన పాదాలకి, మా త్రోవకు వెలుగు, పాదానికి దీపం. వాక్యపు వెలుగులో, సంఘ సహవాసంలో, ఆత్మదేవుని సహాయంతో ఎపిసిలకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో రాయబడ్డ మాట, సర్వాంగ కవచాన్ని ధరించుకున్న యోధులుగా, విఆర్ సోల్జర్స్, విఆర్ ఆర్మీ ఆఫ్ గాడ్, దేవుని యొక్క సైన్యం, దేవుని రాజ్య వారసులం, దేవుని ప్రతిరూపాలం, దేవుని రాజ్య స్థాపకులం. బందీఖానలో ఉన్నవారం కాదు, విడుదల పొందిన వారు. మిగతా వారిని విడిపించడం కొరకు ఏర్పాటు చేయబడ్డవారు. ఆ గుంపుగా, ఆ సమూహముగా దేవుడు మనం ఏర్పాటు చేసుకున్నాడు. ఆ గుంపుగా, ఆ సమూహంగా మనం ఉన్నాం. ముగిస్తూ ఉన్నా రోమిలికి రాసిన పత్రిక, రోమిలికి రాసిన పత్రిక 16:20 ఆయన మాట్లాడుతున్నాడు. రోమిలికి రాసిన పత్రిక 16:20 సమాధానకర్తయగు దేవుడు సాతానును మీ కాళ్ళ కింద శీఘ్రముగా చితక తొక్కించును. అవును, యేసుక్రీస్తు ప్రభు సాతాను మీద జయాన్ని ప్రూవ్ చేసుకున్నాడు. మన తరంలో మనం ఉన్న స్థలాల్లో సాతాను మోసాల మీద జయాన్ని ప్రూవ్ చేసుకోవాలి. రోమిలికి రాసిన పత్రిక 12:1 కాబట్టి సహోదరులారా, పరిశుద్ధం, ఏమాత్రం పాపానికి తావులేదు, దేవునికి అనుకూలం, నాకు నచ్చినట్టు జీవితం కాదు, పరిశుద్ధము దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరాలు ఆయనకు సమర్పించుకున్నాడని దేవుని వాత్సల్యాన్ని బట్టి మిమ్మల్ని బతిమాలు కొనుచున్నాను. ఎట్టి సేవ మీకు యుక్తమైనది? దేవుడిచ్చిన జీవితం దేవుడికి ఉపయోగపడాలి. దేవుడిచ్చిన తెలివితేటలు దేవుడికి ఉపయోగపడాలి. దేవుడిచ్చిన ఆరోగ్యం దేవుడు వాడుకోవాలి. ఆయన లోకాన్ని ఎంతో ప్రేమించాడు. లోకంలో ఒక్కరు నశించుకోవడం ఆయనకు చిత్తం కాదు. ఒక్క పాపి రక్షణ పొందేదానికి ఎంతో సంతోషం. అందరూ అంతటా మారు మనసు పొందాలన్నది దేవుని అభీష్టం. రక్షించబడ్డ మన శరీరాలు ఆయన చేతిలో వాడబడాలి, ఆయనకు సమర్పించుకున్నది. ఇది మంచిది, ఇట్టి సేవ యుక్తమైనది, ఇది దేవుడి కనుకోలు అని వాక్యం మాట్లాడుతుంది. 2వచనం, మీరు ఈ లోక మర్యాదను అనుసరించొద్దు. లోకంలో ఎలాగెళ్తున్నారో మెజారిటీ ప్రిన్సిపల్ ఫాలో అవద్దు. వాక్యానికి విరుద్ధంగా లోకం చాలా దూరంగా ఉంది. ఇది ఇరుకు మార్గం, దీనికి అనుగుణ వారు కొందరే. ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును, అనుకూలమును, సంపూర్ణమునయున్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లుగా మీ మనసు మారి నూతన మగటి వలన రూపాంతరం చెందండి. గొంగల పురుగు చీతాకోకచిలకగా మారితే దాని రూపాంతరం అన్నాం. మనం ఉన్న స్థితులు అలాగే ఉండి ప్రభువులో ఉన్నాం కాదు, ఆయనన్నిటినీ నూతనంగా మార్చేవాడు. క్రీస్తునందున్నవాడు నూతన సృష్టి. పాత విఘటించను శరీరానికి బానిసలుగా, లోక సంబంధులుగా మనం ఉండడానికి వీల్లేదు. ఒకేసారి మార్పు రాదు, కాని ప్రభు తన వాక్యం ద్వారా ఇది చాకల వాడిని సబ్బు, బండను బద్దలు చేయిస్తుతే నా మాట అగ్ని. అవును, వాక్యాన్ని ప్రేమిస్తా ఉన్నా వాక్యం మనలో గొప్ప కార్యాలు చేస్తాడు. బలహీనుల్ని బలవంతులు చేస్తాడు ఆయన, యోధులు చేస్తాడు ఆయన. సాతాను చేతులు బందీలుగా ఉన్న వారిని సాతాన్నే పాదాల కింద చితక తొక్కి యోధులుగా చేయడానికి ఆయన సమర్థుడు. అయ్యో నన్నెవడు ఇట్టి శరీరంచి విడిపించును అన్న పౌలు యేసుక్రీస్తు ప్రభునందు గొప్ప జయాన్ని అనుభవిస్తా ఉన్నాడు. అట్టి జయ జీవితాన్ని ప్రభు ఈ జైలు సహవాసానికి మనందరికి అనుగ్రహించి నడిపించును గాక. ఆమేన్.